आप सुन रहे हैं रेडियो रवीश।
नमस्कार, मैं रवीश कुमार। दिस पॉडकास्ट हैज बीन जनरेटेड बाय आर्टिफिशियल इंटेलिजेंस। द वॉइस यू विल नाउ हियर इज नॉट माइंड बट जनरेटेड बाय अ मशीन। वी आर ट्राइंग टू रीच न्यू ऑडियंसेस एंड दस मेकिंग यूज ऑफ व्हाट एआई हैज टू ऑफर। देयर माइट बी सम ट्रांसलेशन रिलेटेड इन एक्यूरेसीज। इन दैट केस प्लीज रेफर टू आवर मेन वीडियो।
హలో, నేను రవీష్ కుమార్. బీజేపీకి ఓ కంపెనీ 236 కోట్ల రూపాయలు ఎందుకు విరాళంగా ఇచ్చింది? బీజేపీకి 236 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన సంస్థ ఉద్యోగులు దానిని లంచంగా చూస్తారా, లేక ఇప్పుడు లంచం కాకుండా జాతీయ సహకారంగా చూస్తున్నారా? బీజేపీకి 236 కోట్ల రూపాయల విరాళం కుందేలు వేగంతో తమ జీతాలు పెరుగుతాయని తెలిసి ఎయిర్టెల్ మాతృసంస్థ అయిన భారతీ ఎంటర్ప్రైజెస్ ఉద్యోగులు ఈ హోలీకి ఎంత సంతోషిస్తారు? ఎయిర్టెల్లో 70,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వారి వాట్సాప్ గ్రూప్లో ఈ 236 కోట్ల రూపాయలను లంచం లేదా జాతీయ సహకారం అంటారా? ఆ గుంపులోని మోడీ మద్దతుదారులకు ఇందులో తప్పేముంది? వార్తాపత్రికల్లో బాండ్ వార్తలు ప్రచురించబడనప్పటికీ స్పెక్ట్రం కేటాయింపు చుట్టూ 2 నెలల్లో బీజేపీకి 150 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన కంపెనీకి చెందిన 70,000 మంది ఉద్యోగులలో కొంత చర్చ జరగాలి. వారి జీతాలు 7-8% పెంచాలి. ప్రతిసారీ మార్కెట్ టైట్గా ఉందని, కంపెనీకి డబ్బు లేదని, ఏది వచ్చినా దేవుడి దయగా భావించాలని వారికి చెప్పాలి. మరియు ఇక్కడ వారి సంస్థ 150 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది కాబట్టి ఇది విరాళమా లంచమా అని వారు చర్చించుకోక తప్పదు. ఎయిర్టెల్లోని 70,000 మందికి పైగా ఉద్యోగులు మా కామెంట్ బాక్స్ కి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరియు #39 ఆయేతో వహి మరియు #39 అది మాత్రమే వస్తుంది పాట పాడాలి. ఈ వార్త తర్వాత మీరు ఎంత గర్వపడుతున్నారో కూడా చూద్దాం. కనీసం నా వీడియోనైనా మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ముందుగా ఈ కంపెనీల నెపోటిజం అర్థం చేసుకోండి. ఒక కంపెనీ నుండి చాలా కంపెనీలు బయటకు వస్తూ ఉంటాయి. భారతీ ఎయిర్టెల్ 150 కోట్లు, దానితో పాటు భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ అయిన భారతీ టెలిమీడియా కూడా బీజేపీకి 37 కోట్లు విరాళంగా ఇచ్చింది. భారతీ ఎయిర్టెల్ బీజేపీకి మొత్తం 197 కోట్లు విరాళంగా ఇచ్చింది. విరాళం ఇచ్చిన మరో కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్. ఇలా భారతీ గ్రూపునకు చెందిన 3 కంపెనీలు బీజేపీకి 236 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చాయి. ఇందులో 150 కోట్ల విరాళం శాటిలైట్ స్పెక్ట్రం కేటాయింపుకు సంబంధించినది. యూటెల్షాట్ వన్వెబ్ అనే గ్లోబల్ కంపెనీలో భారతీ ఎంటర్ప్రైజెస్ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. భారతదేశంలో దాని అనుబంధ సంస్థ పేరు వన్వెబ్ ఇండియా. యుటెల్షాట్ ఒక ఉపగ్రహ సంస్థ. ఈ కంపెనీకి శాటిలైట్ స్పెక్ట్రం ఇచ్చేందుకు వేలం నిబంధనను మార్చారా? మరి రూల్ మార్చినందుకు ప్రతిఫలంగా ఆ కంపెనీ బీజేపీకి 150 కోట్లు విరాళంగా ఇచ్చిందా? 2 విడతలుగా బీజేపీకి 150 కోట్ల రూపాయలు ఇవ్వడం వల్లే ఇలాంటివి జరుగుతాయని ఎలక్టోరల్ బాండ్ల డేటా తెలియజేస్తోంది. రూల్ మారకముందు అందులో సగం, రూల్ మారిన తర్వాత సగం. ఏ నియమం మార్చబడింది? యూపీఏ హయాంలో టెలికాం రంగానికి చెందిన స్పెక్ట్రంను వేలం వేయలేదని మీకు గుర్తుండే ఉంటుంది. వేలం జరిగితే ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చేదని పెద్ద స్కామ్గా ప్రకటించారు. వేలం లేకుండా ఇచ్చిన 122 లైసెన్సులను 2012లో రద్దు చేసిన సుప్రీంకోర్టు ఆ తర్వాత వేలానికి ఉత్తర్వులు ఇచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ చెప్పే మాటలనే చెప్పేవారు. మీరు ఆ సమయం నుండి అతని ట్వీట్లు మరియు ప్రసంగాలను కనుగొనవచ్చు. ఈ ఇష్యూ మోడీకి అలవాటు క్రియేట్ చేసి 2014లో ప్రధానమంత్రి అయ్యాడు. అంటే మోడీ హయాంలో ఏం జరిగింది? శాటిలైట్ స్పెక్ట్రం విషయానికి వస్తే వేలం మార్గాన్ని అనుసరించారా? లేదు. ఈ నిబంధన ఎందుకు మార్చబడింది? ఈ వార్త వార్తాపత్రికలో ప్రచురించబడినప్పుడు మాత్రమే ప్రజలు అడుగుతారు. ఈ వార్త 3 వెబ్సైట్లలో ఉంది. దేశంలోని అనేక పెద్ద వార్తాపత్రికలు, ముఖ్యంగా హిందీలోని చెత్త వార్తాపత్రికలు ప్రచురించడానికి ధైర్యం చేయలేవు. ఈ చెత్త వార్తాపత్రికలు మీ ఇంటికి రావడం బాధాకరం. జూలై 2023లో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చి వేలం ద్వారా స్పెక్ట్రం ఇవ్వాలనే నిబంధనను రద్దు చేసిందని న్యూస్ మినిట్ మరియు స్క్రోల్ రాశాయి. ఇది చేయడానికి ముందు మరియు ఇది చేసిన తర్వాత భారతీ గ్రూప్ భారతీయ జనతా పార్టీకి 2 విడతలుగా బాండ్ల ద్వారా 150 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. నవంబర్ 2023లో మొదట 100 కోట్లు, ఆ తర్వాత 2 విడతల్లో 50 కోట్లు విరాళం ఇవ్వబడింది. దానిని బీజేపీ క్యాష్ చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ స్పెక్ట్రంను వేలం వేయాలనే నిబంధనను రద్దు చేసి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిన వెంటనే భారతీ గ్రూప్ బాండ్ను కొనుగోలు చేయడానికి దారితీసింది. 1 నెలలోనే స్పెక్ట్రంను పొందేందుకు వన్వెబ్కు అవసరమైన అనుమతిని కూడా మోడీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఉపగ్రహం ద్వారా మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యాలను అందించడం ఈ అభివృద్ధి లక్ష్యం. ఈ చర్య స్కామ్గా ఉందా మరియు వేలం ఆవశ్యకత ఎందుకు రద్దు చేయబడింది అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది నిర్దిష్ట కంపెనీ పట్ల అనుకూలతను సూచిస్తుంది. ప్రభుత్వం శాటిలైట్ స్పెక్ట్రంను ఇంకా కేటాయించనప్పటికీ వేలానికి ముందు మరియు తరువాత బీజేపీకి భారతీ గ్రూప్ 150 కోట్ల రూపాయల విలువైన బాండ్ను కొనుగోలు చేయడం ఈ నిర్ణయాల అత్యవసరంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. జూలైలో శాటిలైట్ లైసెన్స్లను వేలం వేయకూడదని నిర్ణయించారు మరియు డిసెంబర్ 2023 నాటికి మోడీ ప్రభుత్వం ఈ మార్పును చట్టబద్ధం చేసింది. ఈ చట్టం ఆమోదించబడినప్పుడు మొత్తం 143 మంది ఎంపీలను పార్లమెంటు నుండి సస్పెండ్ చేశారు మరియు బిల్లు వాయిస్ ఓటు ద్వారా ఆమోదించబడింది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి న్యాయపరమైన ఆమోదం కూడా కోరింది. కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత స్పెక్ట్రం యాక్సెస్ కోసం అవసరమైన లైసెన్స్ మరియు స్పేస్ అథరైజేషన్ రెండింటినీ పొందడం ద్వారా వన్వెబ్ ఇండియా ఏకైక పోటీదారుగా ఉద్భవించింది. ఈ పరిణామం భారతదేశంలో శాటిలైట్ స్పెక్ట్రం కోసం పోటీ పడుతున్న రిలయన్స్ జియో మరియు ఎలోన్ మస్క్ యొక్క స్టార్ లింక్ వంటి దేశీయ టెలికాం దిగ్గజాలతో సహా అనేక మంది పోటీదారులను పక్కన పెట్టింది. రిలయన్స్ మరియు వోడాఫోన్ స్పెక్ట్రం వేలం విధానం కోసం వాదించాయి. రిలయన్స్ న్యాయమూర్తి కెఎస్ రాధాకృష్ణన్ నుండి న్యాయపరమైన అభిప్రాయాన్ని కూడా సమర్పించారు. శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ కోసం స్పెక్ట్రంను కేటాయించడానికి వేలం మాత్రమే ఆమోదయోగ్యమైన పద్ధతి అని పేర్కొన్నారు. అయినప్పటికీ రిటైర్డ్ న్యాయమూర్తి అభిప్రాయాలను లేదా స్పెక్ట్రం వేలం కోసం సుప్రీంకోర్టు ఆదేశాలను మోడీ ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకు సాగింది. స్క్రోల్ నుండి వచ్చిన ఒక నివేదిక ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్కు చెందిన కుషమిన్ను ఉటంకిస్తూ భారతీ యొక్క ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు మరియు బీజేపీ మధ్య సంబంధాన్ని యూకే లంచం చట్టం ప్రకారం నేరంగా పరిగణించవచ్చని సూచించింది. నవంబర్ 21, 2023న యూటల్సాట్ వన్ విప్ కేంద్ర ప్రభుత్వం నుండి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ లైసెన్స్ ని విజయవంతంగా పొందింది. ఈ చర్యను ప్రతిపక్షాలు ఊహించి విమర్శించాయి. ఎన్నికల ప్రచారం కోసం 2G స్కామ్ గురించి బీజేపీ ప్రమోషనల్ వీడియో మరియు ఈ వీడియోలో తప్పుదారి పట్టించే వాదనలపై ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం వివాదాన్ని హైలైట్ చేస్తుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనెట్ వీడియో యొక్క తప్పుదారి పట్టించే స్వభావం మరియు సైన్యం యొక్క చిత్రాన్ని దుర్వినియోగం చేయడాన్ని విమర్శించారు. అటువంటి కంటెంట్ను ఆమోదించడానికి వ్యతిరేకంగా దానిని తీసివేయాలని మరియు చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రచారాలలో జరుగుతున్న వివాదాలు మరియు తప్పుదారి పట్టించే సమాచారం యొక్క ఆరోపణలను పరిస్థితి నొక్కి చెబుతుంది. ఇందులో 9 అంశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొందరిపై చర్యలు తీసుకోగా మరికొందరిపై ఆశలు చిగురిస్తున్నాయి. సమతౌల్య మైదానం కారణంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై కమిషన్ దృష్టి సారించి చర్యలు తీసుకుంటుంది. ఎలక్టోరల్ బాండ్లను కొంతమంది ఎన్నికల విరాళాల వ్యాపారం అని మరియు మరికొందరు కేవలం విరాళాల వ్యాపారం అని పిలుస్తారు. ఇది వివాదాస్పదమైంది. ఈరోజు అది నివేదించబడితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులు నిర్వహించినప్పుడు ఒక కంపెనీ బీజేపీకి 100 కోట్లు విరాళంగా ఇచ్చిందని మోడీ మద్దతుదారులు కూడా గ్రహిస్తారు. విరాళం విధాన మార్పుకు ముందు లేదా తర్వాత ఇచ్చారా అని మోడీ మద్దతుదారులు ప్రశ్నిస్తారు. ఈ బంధాల వెనుక ఉన్న ముఖ్యమైన తారుమారు గురించి వారికి పెద్దగా తెలియదు. అన్ని పార్టీలకు డబ్బులు అందాయని మాత్రమే చూస్తున్నారు. అయితే సమస్య ప్రతి ఒక్కరూ డబ్బును స్వీకరించడం గురించి కాదు. ఇది మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన మరియు చట్టవిరుద్ధమైన చట్టాన్ని సృష్టించడం గురించి. ఈడీ దాడులను అనుసరించి కంపెనీలు మాత్రమే ఎందుకు విరాళాలు ఇస్తాయి? స్క్రోల్ కోసం ఆయుష్ తివారీ యొక్క నివేదిక మరెక్కడా కనిపించదు. కోటక్ సంస్థ బీజేపీకి 60 కోట్లు విరాళంగా ఇచ్చింది. కోటక్ మహీంద్రా బ్యాంక్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయంతో ఈ విరాళం ఏకకాలంలో జరిగింది. 1 దశాబ్దం పాటు జరిగిన చర్చ తర్వాత జనవరి 2020లో ఆర్బీఐ ఉదయ్ కోటక్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కోర్టు వెలుపల పరిష్కారానికి అంగీకరించింది. సెటిల్మెంట్కు కొన్ని నెలల ముందు కోటక్ గ్రూప్ 35 కోట్ల రూపాయలను బిజెపికి విరాళంగా ఇచ్చిందని, నిర్ణయానికి కొద్ది రోజుల ముందు ఇచ్చిన 10 కోట్ల రూపాయలతో ఆయుష్ తివారీ నివేదించారు. మరో కోటక్ గ్రూప్ కంపెనీ ఇన్ఫినా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏప్రిల్ 2021లో బక్కి 25 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. 3 వారాల తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉదయ్ కోటక్ కొనసాగుతారని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 2019లో ఎలక్టోరల్ బాండ్ పాలసీపై ఉదయ్ కోటక్ బహిరంగంగా విమర్శలు చేసినప్పటికీ అతని కంపెనీ 1 సంవత్సరం తర్వాత 60 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది, ప్రత్యేకంగా బీజేపీకి. ఈ చట్టం వ్యాపార ప్రయోజనాలకు బదులుగా విరాళాలు సేకరించడానికి దుకాణాన్ని తెరిచినట్లు కనిపిస్తోంది. ఇది పాటించకపోతే దాడుల బెదిరింపు. స్క్రోల్ కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు రిజర్వ్ బ్యాంక్ రెండింటికీ విచారణలను పంపింది. అయితే నివేదిక ప్రచురించబడిన సమయానికి ఎటువంటి స్పందన రాలేదు. నేను మీకు పాత వార్తను గుర్తు చేయాలనుకుంటున్నాను. 2022లో ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, క్వింట్ మరియు అనేక ఇతరాలు మైక్రో ల్యాబ్స్ యొక్క డోలో -650 గురించి వివరణాత్మక నివేదికలను ప్రచురించాయి. 2022లో ఆదాయపు పన్ను శాఖ ఔషధాల తయారీ కంపెనీకి చెందిన 36 ప్రదేశాలపై దాడులు చేసింది. కంపెనీ ఈ ఔషధాన్ని అనైతిక పద్ధతుల ద్వారా ప్రచారం చేసిందని, వైద్యులకు బహుమతులు మరియు లంచాలుగా 1000 కోట్లు పంపిణీ చేసిందని ఆరోపించింది. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టుకు ఇచ్చిన ప్రకటనలో కూడా పేర్కొంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, అప్పటి న్యాయమూర్తి ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. 1000 కోట్ల లంచం ఆరోపణ అసాధ్యమని, అర్థరహితమని, నిరాధారమని కంపెనీ ప్రకటన పేర్కొంది. అప్పుడు ఒక ఛానెల్ యొక్క యాంకర్ డోలో 650పై చాలా వివాదాలను రేకెత్తించాడు. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది వైద్యులు ఈ ఔషధాన్ని సూచిస్తున్నందున అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. డోలో 650 తయారీదారు మైక్రో ల్యాబ్స్ సిక్కిం క్రాంతికారి మోర్చాకు బాండ్ల ద్వారా 7 కోట్లను విరాళంగా అందించినందున ఇది ఎన్నికల విరాళాల బాండ్లపై చర్చకు సంబంధించినది. సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్కేఎం మైక్రో ల్యాబ్స్ అతిపెద్ద తయారీ యూనిట్ను కలిగి ఉంది. ఫార్మా యూనిట్లు ఉన్న ప్రాంతాల్లో కాలుష్యం కారణంగా స్థానికంగా తరచూ నిరసనలు తలెత్తుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి సందర్భాలలో కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు అవసరం. అంతేకాదు, మందుల నాణ్యత విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోగలదు. ఇలాంటి 7 ఫార్మా కంపెనీలు ఔషధ పరీక్షలో విఫలమైన కంపెనీలు విరాళాలు ఇచ్చాయని న్యూస్ మినిట్ ఇప్పటికే నివేదించింది. మహారాష్ట్ర డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ యొక్క పరిశీలనలో కొన్ని మందులు విఫలమయ్యాయని మేము మునుపటి వీడియోలో పేర్కొన్నాము. ఈ ఔషధాల తయారీదారులు గుజరాత్లో ఉన్నారు మరియు మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీ మరియు శివసేనలకు కోట్లలో విరాళాలు ఇచ్చారు. 35 కంపెనీలు మొత్తం 945 కోట్లు విరాళంగా అందజేసినట్లు ఫార్మాస్యూటికల్ రంగం అందించిన విరాళాలపై న్యూస్ మినిట్ నివేదించింది. వీటిలో కనీసం 22 కంపెనీలు తమ రాష్ట్రంలోని అధికార పార్టీకి విరాళాలు ఇచ్చాయి. వైద్యం, చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు రాజకీయ పార్టీలకు 945 కోట్లు విరాళంగా ఇచ్చాయి. బీజేపీ అత్యధికంగా 394 కోట్లు, బీఆర్ఎస్ 328 కోట్లు, కాంగ్రెస్ 115 కోట్లు అందుకున్నాయి. ఈ పరిస్థితి ఎన్నికల విరాళాల వ్యాపారంలో ప్రజలను పావులుగా మార్చింది. ట్రైడ్లు, అవినీతిపై చర్యలు వాస్తవమేనని, దాడులు జరుగుతున్న కంపెనీలు బీజేపీకి విరాళాలు ఇస్తున్నాయని చాలా మంది తప్పుదోవ పట్టించారు. ఈ దాడులు ఈ కంపెనీల నుండి విరాళాలు సేకరించే సాధనమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు, అరబిందో ఫార్మా డైరెక్టర్, ఇప్పుడు ప్రభుత్వ సాక్షిగా అరవింద్ కేజ్రీవాల్ను ఇంప్లీట్ చేసి అతని జైలు శిక్షకు దారితీసింది. అయితే కంపెనీ బీజేపీకి 50 కోట్లు విరాళంగా ఇచ్చింది. 100 నుండి 200 కోట్ల వరకు ఈ కంపెనీలు ఇంత పెద్ద మొత్తాలను ఎలా విరాళంగా ఇవ్వగలవని ఇది ఉత్సుకతను పెంచుతుంది. నేటి బిజినెస్ స్టాండర్డ్లోని ఒక నివేదిక ప్రకారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్తో అనుబంధించబడిన 30 కంపెనీలు 5 ఏళ్లలో 600 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చాయి. అయితే వీటిలో 8 కంపెనీలు మాత్రమే తమ వార్షిక నివేదికలలో రాజకీయ విరాళాలు లేదా బాండ్ కొనుగోళ్లను వెల్లడించాయి. భారతి టెలికాం 5 ఏళ్లలో 241 కోట్లను విరాళంగా అందించడంతో పాటు తమ వార్షిక నివేదికల్లో స్థిరంగా నివేదించడం విశేషం. ప్రియాంక గాంధీ జీవిత భాగస్వామి రాబర్ట్ వాద్రాకు సంబంధించిన ల్యాండ్ డీల్ కోసం పరిశీలనలో ఉన్న హర్యానాకు చెందిన డీఎల్ఎఫ్ గ్రూప్ కేసు కూడా దృష్టిని ఆకర్షిస్తుంది. మొదట్లో అవినీతి మరియు మోసం ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ ఒప్పందంలో ఎటువంటి చట్టపరమైన ఉల్లంఘన లేదని బీజేపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఆ వైఖరిని ఉపసంహరించుకుంది. అయినప్పటికీ డీఎల్ఎఫ్ అక్టోబర్ 2019 మరియు నవంబర్ 2022 మధ్య బీజేపీకి 170 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇది రియల్ ఎస్టేట్ కంపెనీలలో అత్యధిక దాతగా నిలిచింది. దర్యాప్తులో ఉన్న 26 కంపెనీల నుంచి వచ్చిన విరాళాల్లో 38% బీజేపీకి అందాయనిది ఇండియన్ ఎక్స్ప్రెస్ దర్యాప్తులో తేలింది. దాడి చేసిన తర్వాత ఈ కంపెనీలు 4479 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. చట్టపరమైన పరిశీలనను ఎదుర్కొంటున్న సంస్థల నుండి ఇటువంటి ఉదార విరాళాల వెనుక ఉద్దేశాల గురించి ప్రశ్నలు లేవనెత్తాయి. మార్చి 2018 మరియు జనవరి 2024 మధ్య డిజిటల్గా మరియు చెక్కులు మరియు డిమాండ్ డ్రాఫ్టర్ ద్వారా చెల్లింపులు చేసి 28,030 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్లు ఆర్టీఐ కార్యకర్త లోకేష్ బాత్రా పంచుకున్నారు. ఈ పరిస్థితి లంచం అంటే ఏమిటో తిరిగి మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. ప్రత్యేకించి పోలీసు విచారణలో ఉన్న కంపెనీలు గణనీయమైన విరాళాలు ఇచ్చినప్పుడు. డిజిటల్ పద్ధతులకు రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మొత్తం లావాదేవీలలో గణనీయమైన భాగం భౌతికంగా నిర్వహించబడింది. అలాంటప్పుడు చెక్కులు మరియు డిమాండ్ డ్రాఫ్ట్ల ద్వారా ఇంత గణనీయమైన మొత్తం ఎందుకు ప్రాసెస్ చేయబడింది? గోడీ మీడియా భారత ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోంది. మార్కెట్ల నుంచి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ప్రకటనలు అందుతాయి. దేశంలోనే అతిపెద్ద కుంభకోణాన్ని కవర్ చేయడానికి దాని న్యూస్ రూమ్లో సమర్థులైన జర్నలిస్టులు లేరనేది సాధ్యమేనా? అసంభవం అనిపిస్తుంది. ఒకవైపు దేశంలోని మీడియా మొత్తం ఈడీకి మోడీకి భయపడి దాక్కుని అధికారానికి లొంగిపోతుంటే స్క్రోల్ న్యూస్ మినిట్ రిపోర్టర్స్ కలెక్టివ్ జర్నలిస్టులు అవిశ్రాంతంగా పనిచేస్తూ తమను తాము ప్రమాదంలో పడేస్తున్నారు. ఎన్నికల విరాళాలకు సంబంధించిన భారీ స్కామ్ను బయటపెడుతున్నాం. ఈ స్కామ్లో ఏ కంపెనీలు బాండ్లను కొనుగోలు చేశాయో, వారు దాడి చేసిన తర్వాత లేదా పాలసీ మార్పు తర్వాత అలా చేశారా మరియు డబ్బు ఎక్కడికి చేరింది. అయినప్పటికీ దీనిపై రిపోర్టింగ్ అణచివేయబడుతోంది. అందువల్ల వారి నివేదికలను మరియు మా వీడియోను ప్రజలకు వ్యాప్తి చేయవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ యుద్ధం చిన్నది కాదు, దానికి సమిష్టి కృషి అవసరం. ఒకప్పుడు చిన్న చిన్న మోసాల వార్తలు ప్రతి ఇంటికి చేరేవి. అయితే ఈరోజు వార్తల కోసం ఛానళ్లకు అన్ని వైపుల నుంచి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నమస్కార్, నేను రవీష్ కుమార్.